సత్యపదము 9వ సంపుటి 4వ సంచికలో ప్రచురింపబడిన పురోగమన దశలు సమతుల్య జీవనముపై 2001 విస్పర్ వ్యాలీ శిక్షణా తరగతులలో చిన్న ప్రసంగము.
We have gathered here to share ourselves, some thoughts, some experiences, subject to stages of progress, balanced existence. మన పరిణామంలో ప్రగతి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మొదట్లో పరిణామం ఒకటి కావాలనేది ఒకటి నిశ్చయించుకున్నాం అనమాట. కనీసం ఆ మాత్రం నిశ్చయం చేసుకున్నాం, అది ఫస్ట్ స్టెప్. మనకి ఏమి కావాలనే దానిపైన కాస్తంత అవగాహన మనకుంది. నెక్స్ట్ చాలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏవి వాటికి తోడ్పడుతాయో అది తెలుసుకున్నామా అనేది తెలియాలి. ఏవి వాటికి ప్రతిబంధకాలు అనేది అది అర్థం కావాలి. ఏదైతే మనకు దోహదపడుతుంది అనుకున్నా దాన్ని మనం విచారణ చేసి అనుసరించాలి. తర్వాత మనకు కావాల్సిన దాన్ని పొందాలి. ఇది ఏ ఎచ్చటైనా కానీ, ఏ ఎఫర్ట్లో అయినా కానీ, ఏ పనిలో అయినా కానీ ఇవి ఐదు తప్పకుండా పాటించవలసి వస్తుంది. సాధారణంగా ఇల్లు ఊడ్చే సబ్జెక్ట్ నుంచి స్పిరిచువల్ క్లీనింగ్ వరకు ఇదే పద్ధతి. ఒకటి చిన్న ఇల్లు కట్టే దగ్గర నుంచి పెద్ద మేడలు కట్టి లేకపోతే డ్యాములు కట్టి అంతవరకు ఇంతే పది. ఎక్కడైనా కానీ పని అంటే ఏమిటి, వాటికి ఏవి తోడ్పడతాయి, ఏవి వాటికి ప్రతిబంధకలవుతాయి, తోడ్పడే వాటిని మనం చూస్ చేసుకుని మనకు కావాల్సిన గోల్ని మనం ధ్యేయ నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఏమిటంటే ఇది, ఈ మాత్రం జ్ఞానం దాటి ఇంకేదో ఉంది, ఆధ్యాత్మికంగా ఏదో ఉంది, ఒక అవగాహన రావడం అనేది ఫస్ట్ స్టెప్. సో అంతవరకు వీ షుడ్ కంగ్రాచులేట్ అవర్ సెల్స్, ఈ మాత్రం జ్ఞానం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మానవ జీవితంలో మనకే కనపడుతుందంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవన శైలి ఇవంతా కూడా బేసిక్ డ్రైవ్స్ అని ఉంటాయి. మనం బేసిక్ డ్రైవ్స్ అంటే మన మన లోపల ఉన్న పశుత్వ గుణాలు కొన్ని ఉన్నాయి. పశు గుణం అని చెప్పండి, లేకపోతే జీవగుణం అని చెప్పండి, ఇవి లేకపోతే మనం కూడా ఉండం. ఇవి దే డ్రైవ్ అంటే మనకు వేరే ఆలోచన ఇవ్వకుండా మనల్ని కంపెల్ చేస్తాయి. ఆకలి వేస్తే ఏదో విధంగా ఆకలి తీరే పద్ధతికి ఏ జంతువు అయినా, ఏ జీవి అయినా, మనిషి అయినా కానీ ప్రయత్నిస్తాడు. దాన్ని నిరంతరం వాయిదా చేయలేడు, తీసుకోవాల్సి వస్తుంది. రెండవది ఏమిటంటే మనం మన తర్వాత మన వారసులు ఉండాలి, వారసత్వం ఉండాలి అనే ఒక ఇచ్చ ఒకటి ఉంటుంది. దీని వెనకల ఉన్న డ్రైవ్స్ అవి చాలా తీవ్రంగా ఉంటాయి. పశువుల్లో వాటి కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే అటువంటి వాంఛలు ఉంటాయి. మానవునికి భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ ఏమిటంటే నిర్ణీత సమయాలు అంటూ ఉనికి పెట్టడం లేదు. ఎప్పుడు నీకు అవసరమైతే, ఎప్పుడు నీకు వారసులు కావాలని అనుకుంటే అప్పుడు దీన్ని ఉపయోగించుకో అనేటువంటి ఒక లిబర్టీ మనకి ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ స్వేచ్ఛను మనం పూర్తిగా దుర్వినియోగం చేసి పశువుల కంటే కూడా ఒక లెవెల్ కిందికి దిగజారినాం అనేది మనందరికీ తెలుసు. దీని గురించి ఎక్కువ మాట్లాడడం నా ఉద్దేశంలో అవివేకమే. ఎందుకంటే మీకు తెలిసిన దాన్ని నేను చెప్పట్లో అర్థమే ఉంది, అందరికీ తెలిసి. ఎప్పుడైతే ఈ కాంక్షలు తీవ్రతరమైపోయి మనల్ని మనలోని బుద్ధిని నశింపజేస్తుందో అప్పుడు ఎవరా పశువులు అయిపోయినాడే వీడు అంటాం. కానంతవరకు వీడు సభ్య సమాజంలో ఉండవచ్చు అని ఒప్పుకుంటాం. నాగరికత అనే దానికి అర్థం ఏమిటంటే భోజన విషయంలో కానీ, పానీయ విషయంలో కానీ, లైంగిక విషయంలో కానీ ఒకంత నియంత్రణ చేసిన వాడు నాగరికుడు. ఇవి నియంత్రణ లేకుండా ఉన్నవాడు అనాగరికుడు. మన సభ్య సమాజం 6-7 వేల సంవత్సరాలుగా మనం చూసేది ఏమిటంటే అటువంటి అనాగరిక బతుకు నుంచి నాగరిక బతుకు వచ్చి చాలా వరకు కొన్ని విషయాలు మనం అండర్స్టాండ్ చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం, దాన్ని బట్టి ఉంటున్నాం. కానీ బాహ్యంగా మనం చేసేదానికని మానసికంగా మనకున్న బాధలు కానీ ఒకే బాధలు ఉండవు. కొన్ని చర్యలు చేయకపోయినా మానసికంగా మనకు అవి అడ్డుపడుతూనే ఉంటాయి. సో సాధనలో మనకు మొదట్లో కళ్ళు మూసుకొని సాధన చేయడం మొదలెట్టేటప్పుడు అది నీకు వచ్చే థాట్స్ ఏమిటంటే ఈ పశుప్రాయమైన థాట్సే మనకు వస్తాయి. పశుప్రాయమైనది డైరెక్ట్ కాకపోవచ్చు, ఇల్లు అనడంతో అది పశుప్రాయం అనే జ్ఞానం మనకు అంతగా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క జీవి కూడా షెల్టర్ వెతుకుతుంది. ఒకరింటికి పోయి మనం ఈరోజు భోజనానికి పోవాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు దాని వెనకల ఉన్నది మన యొక్క ఆకలి, ఆ కాన్షియస్ అట్లా ఉంది అట్లా. కానీ అక్కడ పోయిన తర్వాత మనం మర్యాదగా నాగరికంగా మనం భోజనం చేస్తే అదొక రకం కాకుండా, అక్కడ ఒక ప్లేట్ బఫే డిన్నర్స్లో మీరు చూస్తుంటారు, ఒక చోట పెట్టింటే ఒక పర్టికులర్ డిష్ పెట్టి ఉంటాడు, అందరూ దానికి ఎగబడతారు అన్నమాట. అంటే కాస్తంత పశుత్వం మనలోకి వచ్చింది అప్పటికి, అక్కడ పడుతుంటాం. అది సహజం. ఎందుకు సహజం అయిపోయిందంటే మన పశుపుడికి లొంగినాం కాబట్టి. లొంగని వాడు పట్టించుకోడు, మెల్లగా బోదాలు మన మంటల్లో మన బోదాలే అంటాడు. ఈ కంట్రోల్ బాహ్యంగా మనం చూసినా ఆంతరికంగా మనకు అన్ని వేళ్ళ ఇది కుదరదు. మనకు తెలిసిన వ్యక్తి మన ఉద్దేశంలో చాలా బాగా భోజనం చేస్తుంటాడు. ఏమిటి, ఇతను రోజు 5-star హోటల్ పోతాడు లేకపోతే 3-star హోటల్ పోతున్నాడు, మనం ఇది మనకి ఎప్పుడు ఈ తిండి ఇంట్లో తింటున్నాం మనం అని వీడికి కాస్తంత బాధ. ఈ బాధ ఏమి లేదు, ఒక కుక్క ఇంకో కుక్కని చూసి ఈర్షపడడం అంతకంటే ఇంకేమి లేదు. చెప్పాలంటే అంతే సింపుల్, యాజ్ సింపుల్ వేస్తారు. కానీ ఆ ఉపమానం మీకు నచ్చదు, నిజాలు చాలా మందికి నచ్చవు. ఈ పశు ప్రవృత్తి నుంచి కాస్తంత బయటపడడం అనేది మన యొక్క ఆధ్యాత్మిక చింతల ఫస్ట్ పాయింట్. అంటే శారీరక ఇచ్ఛలు అంతగా మనల్ని బాధించవు అనే స్టేజ్కి మనం రావాలి. రావాలి కాబట్టి ఆకలి లేకుండా మనం ఉండలేము, దానికి ఎటువంటి ఔషధాలు లేవు. ఎన్ని మాత్రలు మిగిలినా మనకు ఆకలి అయితే ఉంటూనే ఉంటుంది. ఆకలి పోగొట్టుకోవడం అంత సులభం కాదు. నియంత్రణ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పెద్దలు మొదటి నుంచి కూడా ఉపవాసం చేయండి, పొత్తు ఉండండి, నియమాలు పాటించండి అనేసి కొన్ని కష్టతరమైన, కాకపోతే అంత సులభంగా పాటించలేని అని చెప్పండి, కొన్ని నియమాలు పెట్టారు మాకు. దీనివల్ల ఆ రోజు మనం ఫాస్ట్ చేసిన ఆ రోజు రాత్రి వచ్చేసరికి విపరీతంగా తింటాం. ఉపవాసం పేరిట కనీసం ఒక 4 చపాతీలు ఒక 2 పళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే ఉపవాసం సార్ ఈరోజు అన్నం తినలేదు, వీళ్ళు అన్నం తినకపోతే ఏమి ఇంకోటి తింటూనే ఉన్నాడు, కానీ అది ఉపవాసం పేరిట చెల్లిపోతుంది. ఇటువంటి ఉపవాసాలు ఇటువంటి వ్రతాలు మనకు సహజం. దాని గురించి నిందాపరంగా నేనేది చెప్పట్లేదు, కానీ అది అంత పాటించలేని విషయం అనేది మనకు బాగా అర్థమైంది వాటికి. ఈ వాంఛల్ని మనం, పశు ప్రవృత్తుల్ని మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. భోజన విషయంలో కానీ నీరు విషయంలో కానీ దీన్ని ఫాస్టింగ్ కింద మనం కంట్రోల్ చేద్దాం అంటే ఈశ్వరం. తెల్లవారి నుంచి సాయంకాలం దాకా నీళ్లు తాగం, నీళ్ళు లేదు కాదు ఎందుకు కూడా మింగం అనేసి సాయంకాలం తర్వాత మనం దానికి 4 గంటలు కానీ 10 గంటలు కానీ నీళ్లు కానీ ఎందుకు కానీ మింగడం చూస్తూనే ఉన్నాం. పది పలు రకాల జరుగుతుంటాయి ఇటువంటివన్నీ, పలు మతాలు పలు సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడి నుంచి శబరిమలకి పోతున్నాం, 45 రోజులు కఠినంగా మేము ఉంటాం, వ్రతవాదం చేస్తాం, నేల మీదే పడుకుంటాం, భోజనం పరిమితంగా ఉంటుంది, మేము లైంగిక విషయాల్లో మేము పాల్గొనం, తాగుడికి ఇప్పుడు మానేస్తాం అనేసి 45 రోజులు ఇక్కడ కష్టపడి అక్కడ పోయి మెట్లు దిగక ముందే తిరిగి ఇవన్నీ మొదలుపెట్టినారు. కేసులు చాలా మంది దూరకు మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. వ్రతాలు ఎట్లా ఉంటాయనేది సంవత్సరం ఏ పని చేసి సంవత్సరం తిరిగి ఇదే విధంగా కింద పడిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళు 10 నిమిషాలు పోయి వచ్చారు, వాళ్ళు గురువులే, ఒక విధంగా నేర్చుకున్నాం పాఠం. అంటే ఇటు 45 రోజులు పాటించినంత మాత్రాన దీనిని మనం నియంత్రణ చేయలేము అనే ఒక సిద్ధాంతాన్ని మనకు వచ్చింది. ఎవరికి వచ్చిందంటే ఆ గురువులలో మనకు వచ్చింది ఆ జ్ఞానం. ఒక విధంగా వాళ్ళు నేర్పించినట్టే కదా పాఠం మనకు. ఒప్పుకుంటాం, వాళ్ళని కూడా ఒప్పుకుంటాం. కానీ అసలు విషయం తిరిగి వచ్చేసరికి మనకు నియంత్రణ లేదనేది మనకు తెలుసు. మనం ఎంత కష్టపడినా రావట్లేదని తెలుసు. సో దీంతో ఏమైంది, ఇవంతా అయ్యే పని కాదే సంసారాలకి, ఏదో సన్యాసులు చేసే పని ఇది మన కొద్దిలే మానకు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనల్ని ఇట్లా కాదనైనా మీకు పద్ధతి ఉంది, ఈ పద్ధతి ప్రకారం మీరు కానీ ధ్యానం చేస్తే బాగుపడతారు, ఈ నియంత్రణ వీలు పడుతుంది అని మొట్టమొదటిసారి మనకు చెప్పిన మనిషి బాబూజీ మహారాజ్. మీకు ఈ పాటికే మీకు ఏఎన్బి పాయింట్స్ మీద మెడిటేషన్ ఎట్లా చేయాలని చెప్పుకుంటారు, అది కానీ మీరు సరిగా మీరు చేస్తే మీకు మీకై మీరే తెలుసుకుంటారు అది ఎంతవరకు మిమ్మల్ని నియంత్రణ చేస్తుందని. నేను ఇప్పుడు కూడా ఈ పదం కరెక్ట్గా వాడుతున్నా, నియంత్రణ. అంతేగాని దాన్ని తీసివేయడం అది మన వల్ల కాదు, అది భగవత్ నిర్ణయం. కామం అనేది క్రోధం అనేది రెండు కూడా భగవంతుడు మనకి ఇచ్చినవి కానీ మనం చేసింది లేదు. మనం చేసుకునేది ఏమిటంటే అహంకారం, మోహము, లోభము, ఇవి మనం చేసుకునేవి. కామము క్రోధం అనేది భగవంతుడు ఇచ్చేది, దాన్ని మనం తీసేయలేం. అనగదొక్కితే ఇంకా ఎక్కువ ప్రమాదాలే వస్తాయి, మెంటల్ హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ అవుతారు. ఇవి అనగదొక్కిన వాళ్ళే మెంటల్ హాస్పిటల్లో ఉండేవి. అనగదొక్కకుండా దాన్ని కాస్తంత బ్యాలెన్స్ చేసుకున్నవాడు మనిషిగా ఉండగలుగుతాడు. మన నాగరికత ఆ వైపునే వెళుతూ ఉన్నది ఈ సంవత్సరాలుగా. మనల్ని ఇంకా కూడా దాని నుంచి ఇంకొక మెట్టు పైకి పోవాలని ప్రయత్నించే వాళ్ళకి ఏఎంబి మెడిటేషన్ చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇది ఇవి రెండు నియంత్రణ అనేది మనకు వచ్చే స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెస్లో రెండవది. ఇవి రెండు రావడంతో మన యొక్క భావాలు ఎట్లా ఉంటాయంటే, సరేనయ్యా నా పశువు కాదు, నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. నేను ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను ఒకరికి తండ్రి, ఒకరికి తల్లి, ఒకరి కొడుకు, ఒకరి కూతురు, ఒకరికి అన్న, ఒకరికి చెల్లెలు, ఒకరికి స్నేహితుడు, ఒకరికి తెలిసినవాడు, ఒకరికి విరోధి. ఇటువంటి సంబంధములతో మనం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు. కానీ మనకై మనము ఎవరు అనే ప్రశ్న కానీ మనం వేసుకుంటే దానికి ఆన్సర్ దొరకడం అంత సులభం కాదు. నేనెవరు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మొదట్లో ఆధ్యాత్మిక చింతన మొదలైందన్నమాట ఆడికి. అప్పుడు తెలుసుకుంటాడు తను ఇంతమందిలో ఒకడు అని తెలిసింది. కనీసం మనకి ఇప్పుడు 100 కోట్ల జనాభా ఉందన్నారు, 100 కోట్ల జనాభాలో వీడొకడు, 1/100 కోట్లు మన యొక్క విలువ. సెన్సస్ వారు చెప్పించే నిజం ఇది. అంటే మన యొక్క అణు మాత్రం మనం. అలాగే ఆకాశం వైపు మనం చూసామంటే ఆ విశాలమైన ప్రపంచంలో మనం 10 గ్రహాలు తిరుగుతున్నాయి, దాంట్లో మనది ఒకటి. దాంట్లో ఒక మూల పడి ఉన్నాం మనం, దేశంలో పడి ఉన్నాం. ఆ మూల దేశంలో ఒకనంలో పోతే ఒక ఊర్లో ఒక ఇంట్లో మనం ఉండేది. మనము గ్రహాలు తీసుకొచ్చుకుంటే మనం ఎంతో మనకి తెలుస్తుంది, ఎంత గొప్పవారో మనకే తెలుస్తుంది, ఎంత చిన్నవారో కూడా మనకే తెలుస్తుంది. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంత చిన్న అనేది కానీ తెలిస్తే మనకు మనం కాస్త అంత తెలుసుకున్నట్టు ఫస్ట్ స్టెప్. అంటే మనం అంత గొప్ప కాదు. మధ్యలో శతక లింగాలు బోడి లక్తి, ఇంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. మన లెవెల్ అది వివేకం. వివేకం కాబట్టి ఏమిటి వివేకం? ఈ జ్ఞానం కలిగినప్పుడు ఆటోమేటిక్గా కలిగే ఒక సంపద ఒకటి ఉన్నది. అది ఏమిటంటే ఈ వివేకం రావడంతో సహనము అనేది నేర్చుకుంది. సహనం కోల్పోవడానికి కారణం ఏమిటంటే నేనే అంత అనుకున్న వాడికి సహనం ఉండదు. మందిలో ఎవరో 1 కోటి మందిలో అనుకున్నాము, నా భావాలు వేరే పెద్దగా పట్టించుకోదు. అది కూడా ఉందేమో అర్థం చేసుకుంటాం. ఇది మన దేశ యొక్క సంపద. ఇవాళ చాలామంది చేస్తున్నారు మతం పేర ఇతరత్రా కూడా దీన్ని పోగొట్టుకుందామని సహనాన్ని. సహనము అనే గుణం కనుక అలవడకపోతే వివేకం అనే అర్థం లేదు. వివేకం ఫస్ట్ తెలియ రెండు విలువలు వచ్చినాయి ఇప్పటికీ. ఒకటి ఏమిటి, మనం అనుమాతలం. రెండవది, మనకు సహనం చాలా అవసరం. ఇతరులు కూడా ఆలోచిస్తున్నారు, ఇతరులు కూడా బతుకుతున్నారు అనేది రెండు తెలుస్తుంది. మూడోసారిగా మనకు వచ్చేది ఏమిటంటే, మనం ఉండేది ఎన్ని రోజులు అనే ప్రశ్న తెలుసుకున్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం. భారతంలో చెప్పిన యక్షప్రశ్నలాగా అందరికీ తెలిసింది ఏమిటంటే, అందరూ చస్తుంటారు కానీ తను మాత్రం పర్మనెంట్గా ఉంటాడని ఒక భ్రమ అనేది, ఇది మనందరికీ ఉన్న ఒక పెద్ద భ్రమ. అందరికీ ఉంది, ప్రతి ఒక్కడికి ఉంది. బాబుజీ గారి పుస్తకాలు రాసినట్టు శ్మశానానికి పోయినప్పుడు అందరికీ వైరాగ్యమే. ఆ శవమైన నడిచిన వాడికి అందరికీ వైరాగ్యమే. అక్కడ దహనం అయిపోయి తిరగబడటంతో ఇంటికి తిరిగి రావడంతో వచ్చే చావులో ఒకడికి మాత్రమే ఉండిందట ఆ వైరాగ్యం, అది కబీర్ దాసు. మిగతా వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ వాళ్ళ పనిలో పడ్డారు వాళ్ళు. అంటే అంతవరకు ఉన్నంత జ్ఞానం ఉన్నట్టుండి మఠం ఆమెపోతుంది తిరగడం తోటి. అనిత్యం అనేది అంత సులభంగా అర్థం కాదు. అనిత్యం అనేది కానీ తెలుసుకున్నప్పుడు మనకున్న వాటిపైన పెద్దగా అటాచ్మెంట్స్ అంటూ మనకు రావు. సదస్సు వివేకం కలిగిన తర్వాత వైరాగ్యం అనేది తప్పదు. మనము నిరంతరం ఉండము, కానీ ఈ ప్రపంచం ఉంటుంది, ఈ యూనివర్స్ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. మనకంటే చాలా రోజులు ఉంటుంది, మనం ఉండము అన్ని రోజులు. అందువల్ల మనది అంటూ ఏది ఉండదు. ప్రపంచానిది, యూనివర్స్ది అనేది ఒకటి ఉంటుంది. దీన్ని కాస్తంత శాస్త్రీయపరంగా ఆలోచిస్తే అంతా దేవుడిదే అనేసి వాళ్ళు వేదాంతం చెప్తే ఈశావాస్యం అని, వీళ్ళంటారు అంతా ఎనర్జీ అంటారు. దాని రెండింటినీ ఈక్వేట్ చేయదలుచుకోలేదు, అయినా ఉపమానం కింద పనికి వస్తుంది. అంతా ఎనర్జీనే, ఉండేదంతా కూడా ఎనర్జీనే. దాన్ని ఎవడు చంపలేడు, అది చావదు. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుందే కానీ దానికి చావు లేని విషయం ఎనర్జీ. మనకుంది, ఈ రూపానికి అంతం ఉంది, దానికి అంతం లేదు. మన యొక్క నిజమైన స్టేటస్ ఏమిటి అంటే, ఈ రూపం లేకుండా ఉండడం అనేది గుర్తియాలి. నామము రూపము అనేవి మన బంధాలు. మనకు పేరు పెట్టాడు, మనకు రూపం ఇచ్చాడు భగవంతుడు. ఇవి రెండు మనల్ని కట్టిపడేస్తుంటాయి. మన యొక్క బేసిక్ బాండేజెస్ ఇవే. అది తెలుసుకోవాలనుకనే మన వాళ్ళు ఏం చేశారంటే, మన సాంప్రదాయంలో ఒక పేరుతో తృప్తి పడక ఒక్కొక్కరికి కనీసం మూడు పేర్లు పెట్టారు. తెలుసుకుంటారైనా నిన్నే మూడు రకాలుగా పిలవచ్చని, అంటే నీ ఒకటివి కావు ఇందులో మూడు ఉన్నాయని. ముగ్గురు కూడా మూడు భగవంతులకి ప్రతీకలవి, బ్రహ్మ, రుద్ర, విష్ణు. మూడు పేర్లు మనకు ఉంటాయి. ఈ మూడు ఉన్నాయి మన దగ్గర, మనం సృష్టిస్తూ ఉంటాం, మనం చంపుతూ ఉంటాం, మంచి బతుకుతూ ఉంటాం. ఈ మూడు ఫిలాసఫీస్ కలిసే ఉంటే మన బాడీలో ప్రతి ఒక్క క్షణం మనలో ఒక అణువు చస్తుంటుంది, ఒక అణువు పుట్టుకొస్తుంటుంది. ఈ రెండిట్లో చావు పుట్టుకున్న మధ్య బతుకు జరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ చావడం అనే ప్రిన్సిపల్ ఎక్కువైతుందో అప్పుడు వార్ధక్యం వస్తుంది, ఆ తర్వాత మనకు అంతం వస్తుంది. ఎప్పుడైతే లైఫ్ ప్రిన్సిపల్ డామినెంట్గా ఉంటుందో గ్రోత్ ఉంటుంది, పెరుగుతూ ఉంటాడు మనిషి. ఇవన్నీ కూడా ప్రకృతి నియమాలే. ఈ మూడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. మనలో ఇవి పనిచేస్తుంటాయి, ఇతరులకు పనిచేస్తుంటాయి. ఎక్కడ కానీ ఈ మూడు ఉంటాయి, ఈ మూడు ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ వివేకం ముందు రావాలి మనకు. ఈ వివేకం వచ్చిందని అంటేనే నెక్స్ట్ డిటాచ్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. దేన్ని పట్టించుకోం, ప్రతి ఒక్కటి పరిణామానికి కట్టుబడి ఉంది కాబట్టి, స్థిరంగా అదే స్థితిలో ఉండదు కాబట్టి దీనికి కూడా పర్మనెంట్ మనం ఇవ్వలేము. ప్రపంచంలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క క్షణం మారుతూనే ఉంటుంది. మారడం అనేది సహజమైన విషయం, పరిణామం అనేది సహజమైన విషయం. ఈ పరిణామం తెలుసుకోవడంతో పర్మనెన్సీ అనే కాన్సెప్ట్ పోతుంది. పరిణామాన్ని ఒప్పుకోలేని వాడే ఈ వీటిని పర్మనెంట్ అనుకుంటారు. దీనిపైన చాలా మంది చాలా జోక్స్ వేశారు. ఒకడెవడో తన ఇంటికి రమ్మన్నాడు భోజనానికి. సరే యాజ్ యూజువల్ ముందు చెప్పుకున్నాం కదా, భోజనం పెట్టాలంటే పరిగెత్తాం, మన ప్రసూతం ఉంది కదా పోవాలి పోయినారు. పోతే ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఏమో భోజనం పెట్టలేదట. ఏమయ్యా భోజనం పెట్టవా మాకు అని అంటే, నేను ఎందుకు భోజనం పెడతాను మీకు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు భోజనానికి అన్నాడు. తెల్లవారు పిలిచాము కదా అంటే, తెల్లవారు పిలిచినట్టు వచ్చిపోయినాడు కదా, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఉన్నవాడు 59 సంవత్సరముల 15 రోజుల 4 గంటలు, ఇప్పుడు 59 సంవత్సరముల 15 రోజుల 12 గంటలు, వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగాడు. వాళ్ళు చెడిపోమన్నాడు. ఇట్లాంటి కథలు చాలా ఉంటాయి కదా అంటారు. ఈ మెనక అర్థం ఏంటంటే, టైం సీఎన్సీ మనిషి ఉండడు మారుతూనే ఉంటాడు తెలుసుకోవడానికి ఇది తెలుస్తుంది. కానీ మనం ఏమంటున్నాం, 1వ సంవత్సరం కూడా ఇదే నారాయణ ఉన్నాడు, 2వ సంవత్సరంలో ఇదే నారాయణ ఉన్నాడు, ఇప్పుడు 62వ సంవత్సరం కూడా ఇదే నారాయణ ఉన్నాడు, నారాయణే ఉన్నాడు అంటారు. నారాయణ లేడు, నారాయణ మారిపోతూనే ఉండినాం. అనంతం మార్పు చెందే ఒక తత్వానికి ఒక పేరు పెట్టాం. ఇది అబద్ధం. ఏది ఈ పేరు? ఆ రోజు ఉన్న పేరు ఈరోజు ఉండడానికి వీలు లేదు, కానీ ఉంటున్నది, ఉండాలని మనమంతా నియమం చేసుకున్నాం. ఎందుకంటే అది లేకపోతే పని జరగదు. ఏ పేరు తెలుసుకోవాలి నేను? పనికని వ్యావహారిక సత్తా ఇది, పారమార్థిక సత్తా లేదు దీనికి. వ్యవహారంలో వీటికి ఉన్నాయి, అర్థం ఉంది, పరమార్థం లేదు. మన పేరు లేదు, మన ఫారము లేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఒక రూపంలో ఉంటాయి, పాకులాడుతూ ఉంటాయి. ఇప్పుడు తిరిగి పాకే దశ వచ్చింది అనుకోండి, ఆ పాకడం నుంచి తిరిగి ఎదుగుతాం, నడుస్తాం, పరిగెత్తాం. సో దశలు మారుతూనే ఉన్నా కానీ మన రూపానికి మాత్రం మనం గ్యారంటీ చేసుకున్నాం, ఇది ఏ రూపం అని. అదే రూపంలో లేదు, రూపం మారింది, మనిషి మారాడు, కానీ నామ రూపం అనేది మాత్రం మనకు ఉందని మనం అనుకునే పెద్ద భ్రమలో ఉంటుంటాం. ఇది భ్రమ అని తెలుసుకునేటువంటి జ్ఞానం వచ్చిన నాడు ఒడి వీకం వచ్చినట్టు. అది రావడంతో దేనికి అటాచ్మెంట్ అంటూ ఉండదు. నాకు తెలిసినంత వరకు తమాష చూస్తుంటాను కొన్ని కొందరింట్లో, నాకు ఫన్నీగా ఉంటాయి. నాకు 2-3 పళ్ళు పీకేసాడు అనుకోండి, అట్లాగే వాడు పీకేసాడు వాడికి. ఆయన పాపం భద్రంగా దాన్ని ఒక పెట్టిలో పెట్టి, నారాయణ చూడు ఈ పళ్ళు నాకు ఇట్టు ఉండే అని. ఇంతే అది అయిపోయింది కదా అని పని, వేరే బయట పడేయచ్చు కదా అని అంటే, లేదు లేదు నాది కదా అన్నాడు. సరే పెట్టుకోనండి. ఆస్తి, ఇటువంటి ఆస్తులు కూడా ఉంటాయి. నవ్వే విషయం కాదు, సమాచారం ఏంటంటే, ఇది లేడీస్లో కూడా చూశాను, వాళ్ళ కేశాలు పడిపోతుంటే పాపం, దాన్ని అంతగా తీసుకుని భద్రించి భద్రపరిచి తర్వాత దాన్ని సవరణల కింద మార్చి దాన్ని తిరిగి తగిలించుకుంటారు పాపం. ఇది పెద్ద భ్రమ, ఇది జరుగుతూనే ఉంటుంది. విచిత్ర విచిత్రమైన మానవుల నైజం అటువంటిది. అటాచ్మెంట్ అనేది ఒక రకం కాదు, అది నానా రకంగా ఉంటాయి అటాచ్మెంట్స్. ఇవి చూసి నవ్విన వాడు కాస్త వేదాంతి అనుకుంటాడు, దాంతో సహించిన వాడు వాడి బతుకు వాడి తప్పులేదు. కానీ ఈ అవివేకం నుంచి బయటపడి వివేకం అనేది రావాలి మనకు. సదసద్ వివేకం వచ్చిన రోజు డిటాచ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ సిద్ధాంతంలో మొదట్లో మనకు జరిగేది ఏమిటంటే, ఎల్ పోర్షన్ యు పోర్షన్ రెండు చూపించుంటారు హార్ట్లు. అంటే ఉన్నత స్థాయిలో ఒక మనిషి ఉండడం, అధమ స్థాయిలో ఒక మనిషి ఉండడాన్ని ఎల్ అండ్ యూ అనే ఒక పబ్బులు తీసుకు రాయడం. ఇది ట్రెడిషన్లో కూడా ఉంది. ట్రెడిషన్లో వాడు ఏమంటే, మనము మన మైండ్తో మన మైండ్ని కంట్రోల్ చేయాలి, ఇంకోదంతా కంట్రోల్ చేయలేము. దాన్ని భగవద్గీతలో ఈయన ఆత్మన ఆత్మనాజిత అంటాడు. అంటే మన యొక్క ఆత్మతో మన ఆత్మను మనం గెలవాలి. అంటే ఏమిటి, మన ఆత్మే చిన్న చిన్న విషయాలపైన అల్పమైన విషయాలపైన మనసు పరిగెడుతూ ఉంటుంది, మన ఆత్మచేతని దాన్ని నిగ్రహించాలి, ఉన్నతమైన గతిలో ఉంచాలి అనేది నియమం. అది సాధించాలనేది మన ప్రయత్నం కూడా. ఆధ్యాత్మిక ప్రగతి అంటే అదే మనము. అంటే మనిషి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పశు ప్రకృతిలో ఉండకుండా కాస్త ఉన్నతంగా ఒక మనిషిగా ఒక దేవునిగా మనం బతకాలని మనం ట్రై చేస్తుంటాం. కాబట్టి అదే ఆ జ్ఞానం కలిగితేనే ఆధ్యాత్మిక సాధన అనేది స్టార్ట్ అవుతుంది. పశువుగానే నేను ఉంటానంటే కాదనే దానికి ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు మన ప్రపంచంలో ఇప్పుడు చేసుకుంటే మన భూమిలో అప్రాక్సిమేట్లీ 4/5 ఆఫ్ ది వరల్డ్ అదే ప్రిన్సిపల్తో గవర్న్ అవుతున్నారు. పాపం వాళ్ళని మన మేనేజరికి లేదు ఉన్నారు అట్లాగా తప్పులేదు. ఎందుకంటే బేసిక్ గా పశువులే కదా అందరం, పశువుగానే ఉంటామంటే సంతోషం. కానీ మనసుకు ఆయన ఇది ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. పై లెవెల్లో కూడా నీ ఉండవచ్చురా, ఉండు, ఉంటే నాకు సంతోషం అన్నాడు ఆ తండ్రి క్రియేషన్కి. ఉండడానికి ప్రయత్నం చేస్తామనేసి మనం అంటున్నాం. ఇటువంటి కర్మని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఈ భూమిని కర్మభూమి అన్నారు. ఇటువంటి కర్మను ఒప్పుకోలేదు కాబట్టి వాటిని కర్మభూమి అని అనలేం. మనిషి పశువుగానే ఉంటాను అనుకున్నప్పుడు నాకు తప్పేం లేదు, పశువే కాదనే దేవుడు నర పశువులమే. నర పశువుల నుంచి మనం నరం కావాలి ఫస్ట్, తర్వాత మానవులం కావాలి, తర్వాత మనిషి కావాలి అనే ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు కాబట్టి మనం ఇటు ఆలోచిస్తుంటాం. పశువుకి నాకు తేడా ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నవాడు మొదటి వివేకవంతమైన ప్రశ్న అది. అది లేని నాడు ఇంక ప్రశ్నే లేదు. మన ఈ సిద్ధాంతం గురించి మాట్లాడే అవసరం లేదు, దేని గురించి మాట్లాడే అవసరం లేదు, మనం నాగరికత గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎట్లా బతికిపోతుంది? అన్ని జీవులు బతికితే మనం బతుకుతాం, దానికేముంది? ఈ మనిషిగా ఎదగడానికి ముఖ్యమైన స్టెప్ ఏమిటంటే పశు ప్రవృత్తి నుంచి కాస్త ఉన్నతమైన భావాలతో బతకాలి మనం. ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించడం మానేసేసి ఇతరుల గురించి ఆలోచించడం అనేది నేర్వాలి. దీనికి సంఘం చాలా వరకు ఉపయోగపడుతుంది. సంఘం లేని ఎవరికి ఉపయోగిస్తాం? ఈ సంఘం అనేది మనం నాగరిక ప్రపంచంలో ఒక వివాహ వ్యవస్థ పెట్టి, ఒక కుటుంబ వ్యవస్థ పెట్టి, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఉంటూ ఇతరుల గురించి కూడా ఆలోచించడం నేర్చుకోరా అంటామా? ఇతరుల గురించి ఆలోచించడం అనేది ముందు మన తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాం. తన యొక్క కంఫర్ట్ గురించి కాకుండా, తన యొక్క సౌఖ్యాల గురించి కాకుండా, తన సంతానం గురించి బాధపడి మాతృత్వం చూసారా, అదే మన మొదట నేర్పించేది పరహితం అనే మాట గురించి. పరహితానికి మొదటి నాంది పలికేది అందుకని తల్లి, అందుకనే మాతృదేవభావ మొదటి మాట. దేవము అంటే దైవం అనే పదం అంటే పరహితం కోరేవాడే దేవుడు. సూర్యుడు దేవుడు ఆక్షేపించారు చాలా మంది, అదేమిటి ప్రకృతి విషయం దేవుడు నెట్ అంటాం అని. ఎందుకు? ఆ సూర్యుడు లేకపోతే మనం మనలేం. ఆ సౌరశక్తియే మనల్ని నడిపిస్తున్నది. తనని సదా కాల్చుకుంటూ మన యొక్క బతుకును కోరుతున్నాడు కాబట్టి అతని దేవుడు. నది ఓ దేవత, ఎందుకు సదా ప్రవహిస్తూ మనకు నీళ్లు అందిస్తుంది కాబట్టి అది దేవత. పరహితానికని ఉంటున్నది కాబట్టి దేవత. అంతేగాని నదిని దేవుడు చెప్పేసేసి దాన్ని మనం భౌతిక విషయాలు దీన్ని కూడా వీళ్ళు పట్టించుకుని ఆటవీకులు ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారంటే మరి ఎవరి ఆలోచన సంపత్తి వాళ్ళది, దానిపైన మనం వ్యాఖ్యానించవలసిన అవసరం కూడా నాకు కనపడలేదు. పరహితము కోరడం అనేది ఫండమెంటల్ స్టెప్, ఫస్ట్ స్టెప్ పరహితం కోరాలి. పరహితం కోరేది తల్లి, తర్వాత తండ్రి. ఎందువల్ల తండ్రి? తర్వాత ఈ తల్లి చెప్తుంది ఆ తండ్రికి ఈ పాప మనవాడు, ఈ పాప మనది, దీన్ని బాగుపరచాల్సిన అవసరం మనకుంది, నువ్వు పోయి సంపాదించుకోరా, అది పెరగాలి, అది చదవాలి. ఈ చెప్పే పాఠం ఎవరు చెప్పిస్తున్నారు? తల్లి చెప్పిస్తుంది తండ్రికి. ఆ తండ్రి తర్వాత ఆ దైవం పని మొదలెడతాడు, అట్లా బిహేవ్ చేస్తాడు. ఇద్దరు కలిసి తర్వాత మనకు తెలియదు ఇంకా మూడో వాడు ఇది చూడు ఆచార్యుడు వాడిని పోదామంటారు. ఆచార్యుడైన వాడు తనకని ఏది కాంక్షించక ఇతరుల మంచి కోసమే నిరంతరం పాటుపడే ఒక వ్యక్తి కాబట్టి అతను ఆచార్యులు అవుతాడు. అందరూ ఆచార్యులు కాలేరు. అటువంటి ఆచార్యుని మనం చేరాలి. అతను చెప్తాడు పరహితం గురించి చెప్తాడు. మనం హితవు ఏమిటి అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. వీటి వల్ల మనకు కలిగే ఒక ఈ భావాలతో మనం పై స్థాయిలో కానీ మనం బతికితే అది మానవుడిగా బతుకుతున్నాడు అనమాట. తర్వాత ఇతరులకు తను అటువంటి పాఠాలు చెప్పే స్థితికి ఎదిగినాడంటే వాడు కవి మనీషి అంటాడు. వాడు కవి అవుతాడు, వాడు మనీషి అవుతాడు. ఈ స్థితికి ఎదగాలి. ఈ స్థితికి ఎదగాలంటే మన యొక్క ప్రయత్నంతో చేయడం అంటే చాలా కష్టం. దీనిలో మనకు ఈ సిద్ధాంతంలో మనకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మొదట్లోనే సాధన మొదట్లోనే ఏదైతే మన భావాలు కింది స్థాయికి నిమ్మల స్థాయికి మనకు వెళ్తుంటుందో అవి ఆపి సాధ్యమైనంత వరకు పై స్థితికి మళ్లించడం అనే ఒక మహాబృహత్ కార్యాన్ని ఇక్కడ ఆచార్యులు చేస్తుంటారు. అందరికీ గురువు భగవంతుడే. ఎప్పుడైతే అతనిపైన మనం నమ్మకం పెట్టుకొని అణుకవుతూ మన చిన్నతనాన్ని మనం సదా మననం చేసుకుంటూ ఆ బృహత్ సంపదని మనం ఎప్పుడు కోరుతుంటామో, ఇతరులకి సేవ చేయడం అనేది బృహత్ సంపద. ఉన్న సంపదల్లో కన్నా ఎక్కువ సంపద ఏమిటంటే ఇతరులకి మంచి చేయడం అనే ఒక భావన. సంపత్తు అనడంతో పైసలు పెట్టుకుంటే కూడా సంపత్ కాదు. పైసలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ పైసలు పరహితానికి ఉపయోగించేవాడు చూసారా, వాడికే వాడి దగ్గర ఉండేది సంపద, మిగతా వాడి దగ్గర ఉండేది డబ్బులే, సంపద బలం కాదు. ఈ హయ్యర్ లెవెల్లో మనిషి మనిషి మారాలంటే మాత్రం ఈ నాగరిక ప్రపంచంలో లేక అనాగరిక ప్రపంచంలో ఎటైనా చెప్పండి అంత సులభ సాధ్యం కాదనేది మనందరికీ తెలిసి ఇప్పుడు. ఇంద్రియాలకి వశపరుచుకుంటూ ఒక విధమైన వ్యామోహంతో మనం పలు విషయాలపైన మన మనస్సు మళ్లించి ఒక సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు మీ వీడియోలు కానివ్వండి, మీ టీవీలు కానివ్వండి, మీ రేడియోలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, మీ యొక్క నగలు కానివ్వండి, ఏదైనా కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విధమైన మాయాబజార్లో ఉంటున్నాం, ఒక భ్రమలో ఉంటున్నాం. ఇవన్నీ కూడా అవాస్తికము, దీనికి పర్మనెంట్ సత్తా లేదు, పారమార్థిక సత్తా లేదు వీటికి అనేసి జ్ఞానం కలిగిన నాడు మరి ఇవంటే ఉంటాయిలే కానీ మనకు కావాల్సింది వేరే కదా అనేసి మళ్ళీస్తాడు మనస్సు. లేని పక్షంలో దీంట్లోనే పడుతుంటాడు. సో మనకే మనంగా ఇది చేయడం అనేది అంత సులభ సాధ్యం కాదు. నేను అస్తమానం మా ఇంట్లో పోరు పెడుతూనే ఉంటాను, ఈ టీవీలు ఆపేయండి అని. నాది ఒక్కడిదే కంట శోష, కానీ ఎంతో కొంత మార్పు వస్తుంటుంది. కనీసం భూమికి ఆయన తిట్టుంటాడు లేక ఎందుకు వచ్చినా కూడా ఆపేసి అంటారు. ఇది ఎన్నో రోజులు జరిగే పని కాదు. ఇది మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలంటే అటువంటి విషయాలపైన మనస్సు పరిగెత్తేటటువంటి ఒక నైజమం చూసారా, అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కావాలంటే మన వల్ల కాదనేది నాకు తెలుసు బాగా. గురువు గారి కృప మనకు చాలా వరకు కావాలి. ఆ పరిణామంలో మొదట మనం చేసేది ఏమిటంటే ఎల్ నుంచి యూ వైపు మళ్లించడం అనేది ఒక కార్యక్రమం దీంట్లో ఉంటుంది. ఇది ఫస్ట్ సిట్టింగ్నప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు రిపీటెడ్గా సిట్టింగ్స్ తీసుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటంటే ఇదే. ఎందుకు ఇల్లు సిట్టింగ్స్ ఎక్కువ తీసుకోవాలంటే ఇది దీనివల్లే కావాలి. ఎందుకంటే ఆ స్థాయిలో మనం నిలబడాలంటే మనకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ లేనిది అక్కడ ఉండేటట్టు మనం లేము. విశ్వామిత్రుడు మాదిరి ఎవరైనా కానీ మనం పైకి పంపించేసినా అక్కడి నుంచి కింద పడడం చాలా ఖాయంగా ఉంది. తిరిగి అదే విశ్వామిత్రుడు నేను అక్కడ హోల్డ్ చేయాలి మధ్య, కనీసం త్రిశంకు స్వర్గంలోనే ఉంటుంది, స్వర్గంలో కాకపోతే పోయింది. మన కింద పడడం ఖాయం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నంత వైపు మీకు చాలా బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు బయటకు పోయి మీ ఇంటికి పోవడం తోటి మీ భావాలు ఎట్లా ఉంటాయి మీకే తెలుస్తాయి. మీరు కాస్తంత ఆలోచించండి, సాయంకాలానికి మీకు తెలుస్తుంది మీ స్థాయి ఎక్కడ ఉందని. ఎందుకు ఇక్కడ ఉన్న స్థాయి అక్కడ ఎందుకు మెయింటైన్ కావటం లేదని అంటే మనల్ని దీని గురించి ఆలోచించము. ఇతర విషయాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆ సెన్సార్ ఇన్పుట్స్, ఆ ఇంద్రియ జ్ఞానం ఉంది చూసారా, అది చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేది ఏమిటి, మానసికం మనస్సనే ఇంద్రియం చేత మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నా, మిగతా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టవు. అందుకని ఇది మననం చేసుకోవాలి. ధ్యానం అనేది రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సిట్టింగ్స్ అనేది ఇతర సహాయం తీసుకొని వాళ్ళ కంపెనీలో ఉంటూ సత్సహవాసం చేస్తూ మన యొక్క ఇండివిజువల్ సిట్టింగ్స్ తీసుకుంటుంటే ఒక స్టేజ్లో మనం మెయింటైన్ చేయగలుగుతాం. కాస్తంత వివేకం అంటూ మెయింటైన్ చేస్తే వివేక శూన్యత అనేది మొదట్లో ఉన్నా కానీ వివేకహీనత తర్వాత కలుగుతుంది. మొదట్లో వివేక శూన్యతే, వివేకం వస్తుంది తర్వాత హీనత జరుగుతుంది. అది వివేకహీనత అంటే తగ్గుతుంది. తగ్గినప్పుడంతా మనకు సపోర్ట్ కావాలి. అటువంటి సపోర్ట్ అనేది ఈ సంస్థలో మనకి ఈ గురువు గారి పుణ్యమని మనం దొరికిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. సో ఈ స్థితిలో ఉండడం అనేది మన ఆధ్యాత్మిక ప్రగతిలో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వివేకం వైరాగ్యం అనేది ఉంటుంది మనకు. నేను ఎవరనే ప్రశ్న మనకి ఇంత ముందే ఉత్పన్నం అవుతుందని చెప్పాను. ఎందుకంటే వివేకం కలగడం తోటి వీళ్ళంతా ఎవరు మనతో ఉండరు కదా, ఆయన వాళ్ళు పోతూనే ఉంటారు. మన పాపలు మనతో ఉండడం పెరుగుతారు. పెరిగిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది. ఎవరు కూడా మన గురించి అంతగా పట్టించుకోరు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. పట్టించుకోవాలని అనుకోవడం కూడా మన స్వార్థమే. నిరంతరం మనతో ఉన్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, పుట్టుకతో వచ్చిన ఫ్రెండు, గిట్టినాక కూడా మనతో కూడా ఉండే ఫ్రెండు భగవంతుడు. ఈ ఫ్రెండ్షిప్ని మనం కానీ మనం కల్టివేట్ చేయగలిగినామంటే మొదటి నుంచి కూడా ఈ సాధన ద్వారా ఆ ఫ్రెండ్స్ వారికి కరెక్ట్ వరకు మనతో ఉంటాడు. మిగతా వాళ్ళందరూ వదిలేస్తారు మనల్ని, ఆయన వదలడు. అందుకనే దాన్ని విడదాని బంధం అంటాం. భగవంతుడితో మనకు ఉన్న సంబంధం ఉంది చూసారా, అది విడదానిది. మన అంతరాత్మ ఉంది చూసారా, దాన్ని మీరు ఎప్పుడు వదిలించుకోలేరు. అంతరాత్మ ఎప్పుడు ఉంటుంది. అంతరాత్మ లేని ప్రశ్నే లేదు. పుట్టుకతో వచ్చింది, పుట్టినాక చనిపోయిన తర్వాత కూడా మంచిగా ఉంటుంది. అది ఒక నిజం. సో దానిపైన డిపెండ్ అవుతుంటాం. ఈ డిపెండెన్సీ జ్ఞానం రావడం తోటి మీకు స్వస్వరూప జ్ఞానం వస్తుంది. స్వస్వరూప జ్ఞానం ఏంటి? భగవంతుడి పైన నేను ఆధారపడి ఉన్నాను అని ఒక ఫండమెంటల్ జ్ఞానం ఒకటి వస్తుంది. నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, అతని పేరు నేను ఆధారపడి ఉన్నాను అనే జ్ఞానం స్వస్వరూప జ్ఞానం. అది ఇది పలు రకాలుగా ఉంటాయి, వేరియస్ స్టేజెస్లో ఉంటుంది ఇది. కానీ అన్నిటికైనా తర్వాత తెలుసుకునేది ఏమిటంటే, మొదట్లో ఆ పరమాత్మ నా పైన డిపెండెంట్గా ఉన్నాడు, నేను ఆయన పైన డిపెండెంట్గా ఉన్నాను అనే ఒక అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నా, తర్వాత మనం అర్థం చేసుకునేది ఏమిటంటే పరిపూర్ణంగా నేను ఆయనపైనే ఆధారపడి ఉన్నాను అనేది ఒకటి తర్వాత వస్తుంది జ్ఞానం. మొదట్లో ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నాము అన్న స్థితిలో మనకు కలిగే జ్ఞానము అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ అనే జ్ఞానం మనకు కలుగుతుంది. మనలో ఉన్నాడు పరమాత్మ అనేది మనకు కలిగే జ్ఞానం, అది అహం బ్రహ్మాస్మి అనేది. కానీ తర్వాత తెలుసుకునేది ఏమిటంటే భగవంతుడిని ఒకడు వేరేగా ఉన్నాడు, నేను ఆయన పేరు డిపెండెంట్గా ఉన్నాను. ఆయన నా పేరు డిపెండెంట్గా లేడు, నేనే ఆయన పేరు డిపెండెంట్గా ఉన్నానని. మొదట్లో ఏమనిపిస్తుంది? ఆయన నా పైన డిపెండెంట్ అంటే మొదట్లో ఉన్న ఎస్ఎస్ గాడ్ మొదట్లో లోపల ఎక్కడో బిఫోర్ మేనిఫెస్టేషన్ ఉన్న గాడ్ మేనిఫెస్ట్ అయితే కదా అతను ఉన్నట్టు తెలిసినట్టు మనకు. మా బాబుజీ గారు జోక్ చేసినట్టు తను బతికున్నానని చెప్పడానికని బాబుజీ భగవంతుడు సృష్టిని కల్పించాట. సృష్టి ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు నేను ఉన్నానని చెప్పుకోవాలి కదా అని. లేకపోతే నిజం ఎవరు చేస్తుంది? సృష్టి కానీ లేకపోతే భగవంతుడు అంటే ఎవరు తెలియాలా? ఇటువంటి జోక్స్ చేస్తుంటాడు ఆయన పెద్ద ఆయన. దాని వెనక చాలా వేదాంతం ఉంది. ఇదే మనం ఆయన పైన ఆధారపడి ఉన్నామనేది జ్ఞానము. మొదట్లో ఏమనుకుంటాం, మనం లేకపోతే ఆయన ఉన్నాడా అనేసి మనకు అహంకారం ఒకటి. నేను లేకపోతే అక్కడేం పని జరిగేది ఏముంది? మానవుడే కదా గొప్ప, మానవుడు లేకపోతే భగవంతుడు ఏమిటి అని అంటాడు. మనం అందరికంటే గొప్ప, మనం లేకపోతే ఆయన లేడు, ఆయన ఉనికి లేదని తర్వాత తెలుసుకుంటాం. అది కాదని ఆయన ఆయన పైన డిపెండెంట్, మనం సబార్డినేట్ ఆయనకి, ఆయన చెప్పినట్టే మనం చేయాలని జ్ఞానం కలుగుతుంది. అది మొదటి మెట్టు భక్తికి. ఇంతవరకు మనం చేసింది ఏమిటంటే భక్తి కాదు, డ్రామా, పెద్ద డ్రామా. మనం అంతవరకు భగవంతుని ప్రేమించడామని చెప్పడం మొదటి స్టేజ్లో చెప్తా చూసారా, చెప్పుకోవడం తోటి ఓ మాస్టర్ మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకుంటే అది మొదటి స్టేజ్. నిజమైన మాస్టర్ అనేది అప్పుడు తెలుసుకొస్తాడు. ఎంతవరకు తెలుస్తుందంటే ఆయన పైన పరిపూర్ణంగా మనం డిపెండెంట్ అని. అప్పటికి మీకు సహనం బాగా అలవడి ఉంటుంది. కానీ పలు సమయాల్లో మీ నిగ్రహం మీరు కోల్పోతూనే ఉంటారు. నిగ్రహాన్ని కోల్పోవడానికి మెయిన్ కారణం ఏమిటంటే ఇంద్రియాలే. ఇంద్రియాల ద్వారా మనకు వచ్చే జ్ఞానం ఎటువంటిదంటే మన నిగ్రహాన్ని పోగొడుతూ ఉంటుంది. ఇంద్రియాల్లో అన్నిటికీ మనకు బాహ్యేంద్రియాలన్నీ బాగానే ఉన్నాయి. కర్మ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఒక విధంగా యమ నియమాలతో మనం సాధించాం. ఎప్పుడైతే వివేకం కలిగిందో దీని కంట్రోల్ కూడా ఆటోమేటిక్గా అప్పుడే వచ్చింది మనకు. మనకు తెలిసి వస్తుంది దాన్ని కంట్రోల్ చేయకపోతే, యమ నియమాలు లేకపోతే మన బండే కదా మనకు తెలుసు. మనకు ముందే చెప్పాను, ఏదైతే మనకు కావాలని తెలుసుకోవాలో, ఏది వద్దని తెలుసుకోవాలని ముందే తెలుసుకోవాలని చెప్పేసి ముందే మొదటనే చెప్పాను నేను. ఆయన ఆనుకూలీస సంకల్పము ప్రతికూలీస వర్జనం అనేది తప్పదు. వాటిని యమనియమాలు అంటారు. ఏది మన పనికి దోహదపడుతుందో వాటిని పాటించాలి, అది నియమం. ఏది మన ప్రతిబంధకంగా వదిలించుకోవాలి, అది యమం. సో సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం అనే ఐదు కూడా అలవడుతుంది అప్పటికి. ఎప్పటికీ మీరు డివోషన్ స్టేజ్కి వచ్చేసరికి ఇవన్నీ లేకుండానే మనం డివోషన్గా ఉన్నామని ఈరోజు అంటుంటాం. గుడిలో ప్రసాదం ఇచ్చామంటే స్నానం కూడా చేయకుండా పరిగెత్తే వాళ్ళు చాలామంది. పవిత్రత అనే జ్ఞానం అనేది కూడా పోయి ఏదో తిండి కదా, అక్కడ ప్రసాదం పెడుతున్నాడు, ప్రసాదం ఇచ్చుకుంటే తిండి, తిండి ఇచ్చుకుంటే కుక్క, కుక్క ఇచ్చుకుంటే నేను. అది మన పొజిషన్. అది ఎక్కడ పెద్దలు పరిగెత్తడమే, భోజనం అనే ఐడియాతో పోతున్నామే కానీ ప్రసాదం అనే జ్ఞానంతో పోము. అందుకనే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సహనం అనేది ఎప్పుడైతే వచ్చిందో, సహనము ఓర్పుని చిన్న మాటలవి. ఇక చాలా పెద్ద సద్గుణం ఒకటి అలవడుతుంది. అప్పటికి కానీ మీకు మీరు డివోర్స్ని మీరు చెప్పుకోలేరు. తితీక్ష అంటాం. తితీక్ష అనేది ఉట్టి టాలరెన్స్ మాత్రం కాదు, సహనం మాత్రం కాదు. ఏది వచ్చే సహనం అంటే, ఇప్పుడు తన్నాడు ఒకడు, ఇది తన్నాడు అనవసరంగా తన్నాడు, తంటే తన్నాడులే అని చెప్పేసి పోవడం అనేది ఒక విధమైన సహనం. అది ఇతను తెలియజెప్తాను, వాడికి కాస్త వివేకం వస్తుంది కదా అని చెప్పి కూర్చొని చెప్తే ఆచార్య స్థితిలో కూర్చొని అటువంటి సహనము మనం చెప్పొచ్చు, ఓపిక్గా మన పాఠం చెప్పొచ్చు. ఓర్పు అది. తితీక్షనే చేసరికి ఏమిటండి, నాకు కలిగింది భగవంతుని ఆదేశంతో ఇతను నాకు చేశాడనే జ్ఞానం. వాడు మనం తన్నప్పుడు ఇది భగవద్జ్ఞ వాడు పాటించాడా, వాడితో నాకేంటి గొడవ, అటువంటి సహనాన్ని తితీక్ష అంటారు. తితీక్ష అనే అన్నింటి తితీక్ష కాదు. ఓర్పుకి సహనానికి తేడా తెలియాలి, ఓర్పుకి తితీక్షకి తేడా తెలియాలి. అది తెలియాలంటే సాధన చేస్తేనే తెలుస్తుంది. అనవసరంగా ఎవడో ఒక మాట అంటాడు మనల్ని, అంటే అన్నాడులే వాడి పాపాన్ని వాడు పోతాడని చెప్పి అనుకోండి, అది సహనం. అంటే వాడు పాపం చేశాడు, వాడి పాపానికి వాడు ఫలితం అనుభవిస్తాడనే ఒక శాపం కూడా దాని వెనకలో ఉంది, మీ సహనం వెనకల. అది కూడా నోట్ చేయండి. వాడు పాపం చేయలేదు, ఏం చేయలేదు, అది భగవద్జ్ఞ పాటించినాడు వాడు. నాకు వాడు చెప్పడం భగవద్ ఉద్దేశమే, నాలో తప్పు ఏదైనా ఉందేమో, నాకు తెలియక ఏదో ఉందేమో, భగవంతుడికి పనిష్మెంట్ ఇచ్చాడు అనేది దాన్ని తితీక్ష అంటాము. దాన్ని ఇక్కడ మనకు బాబుజీ గారి భాషలో గైరాత్ అనే కండిషన్ రాస్తాడు. అది గైరాత్ కండిషన్ అంటే మన ప్రవర్తనలో తేడా కనపడకపోవచ్చు ఇతరులకి, కానీ మన భావంలో తేడా మనకే తెలుస్తుంది, ఇతరులు తెలియదు. రెండు ఒకటిగానే ఉంటుంది, ఇద్దరు ఊరుకునే ఉంటారు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ వేరే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వేరే. ఆ స్టేజ్కి ఎదగాలి మనం. ఎదిగినప్పుడు నీకు అర్థమవుతుంది ఏమిటంటే, ఎప్పుడు ఎదగలుగుతామంటే అన్నీ కూడా భగవంతుడే ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు అనే జ్ఞానం కలిగేదాకా ఇది కలగదు, చేస్తుంటుంది. అది సహజమైన స్థితి. అంటే మన పరివర్తన ఎంతవరకు వెళ్ళాలంటే మొత్తం కూడా భగవద్ ఆదేశాల కిందనే ఉంటూ ఉండాలి. అది చాలా ఐడియల్ కండిషన్. ఆ కండిషన్లో మనం అస్తమానం ఉండగలుగుతామా అంటే అది ధ్యేయం, అక్కడ ఉండాలి. అంతవరకు మనం పోతున్నామంటే పోతున్నట్టు కనపడుతుంటుంది కొంతమంది సాధన చేసిన వాళ్ళకి. పరిపూర్ణంగా ఆ స్థితిలో ఉండాలని నాకు చెప్పి నేను వాడి ఇద్దరు తోడు కనపడలేదు నాకు. నేను కాను, ఎందుకంటే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు పనిచేస్తూనే ఉంటున్నాయి. మనం తెల్లవారి పూట ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోతుంటాం, రోడ్లో పోతున్నప్పుడు 1000 ఇన్పుట్స్ వస్తుంటాయి. ఇవి రెండు కూడా మనకు ఎప్పుడు కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. ఎంతో కొంత రియాక్షన్ మనతో వస్తూనే ఉంటూనే ఉంటుంది. కొన్ని ఏమో సహజంగా ఉంటాయి, కొన్ని మాత్రం అసహజంగా ఉంటాయి. ఈ అసహజానికి కారణం ఏమిటంటే మన సంస్కారం. ఈ సంస్కారం అనేదాన్ని మహా ప్రతిబంధక మీద రక్కెట్టుకోవాలి మనం. ఎందుకంటే అసమానం మనల్ని ఎవరు అని చెప్పేస్తుంది. ఎవరు వీడికి, ఎవరు వాడికి, ఎవరు అంతేకాని మనం ఎవరు అనేది కాదు ప్రశ్న. అక్కడ విత్ రెఫరెన్స్ సంబడి నేను ఏమిటి, విత్ రెఫరెన్స్ దట్ పర్సన్ వాట్ ఐ. ఈ యొక్క జ్ఞానం ఉన్నప్పుడే సంస్కారం అనేది వస్తుంది, లేకపోతే సంస్కారం రాదు. ఎవరికి ఏది ఉండదు మనసులో, వీళ్ళెవరు అనేది అని ప్రస్తావించుకున్నప్పుడు మన రిలేషన్షిప్ పైనే ఉంటుంది. ఈ రిలేషన్షిప్ అనేది మీకు ఏది కల్పిస్తుందంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్లే వస్తుంది. వాటి పని ఏమిటి? ఇన్పుట్ ఇవ్వడం, పనిచేయడం ఇదే. కానీ ఈ ప్రాసెస్ లో ఒక మెమరీ ఒక తయారు చేసి పెట్టింది, దాన్ని మనం పోగొట్టుకున్న స్థితికి రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే అన్ని కూడా భగవద్ ఆదేశాలే అనే ఒక మనసులో మనకు నిర్ణయం రావాలి. అంటే చేసేవాడిని నేను కాదు, వినేవాడిని నేను కాదు, తెలుసుకునేవాడిని నేను కాదు, తెలియజెప్పేవాడిని నేను కాదు అని ప్రతి ఒక్క విషయంలో కూడా అంతా మాస్టరే, అంతా భగవంతుడే జరుగుతున్నది అనే ఒక స్థితికి రావాలి మనసు. ఆ స్థితికి వచ్చినప్పుడే అతనికి సంస్కారాలు ఆడబడవు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. దీన్ని డ్రామా కింద మొదట్లోనే స్టార్ట్ చేసుకోమంటాడు మన గురువు గారు. మొదటి నుంచి కూడా మీరు అనుకోండి అంతా కూడా నేనే చేస్తున్నాను అనుకోండి అని చెప్పేసి అంటాడు. మొదట్లో మన సాధన స్టార్ట్ చేస్తే ఇట్లాగ మాత్రం ఏమైతుందంటే సంస్కారాలు మనల్ని అంటవు అంటాడు. ఎప్పుడు అంటవు? ఎప్పుడైతే భగవంతుడి పైన శ్రద్ధ భక్తి కలుగుతుందో. రెండు ఒక సమానమైన పదాలు, శ్రద్ధ భక్తి. శ్రద్ధ లేనిదే భక్తి లేదు, భక్తి లేనిదే శ్రద్ధ లేదు, రెండు కలిసి ఉంటాయి, జంట పదాలు అవి. ఈ శ్రద్ధ భక్తి అవి రెండు కలిగిన రోజు ఈ సంస్కారం అనేది కలగదు, అంతవరకు కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అన్ని కూడా ఆయనే చేస్తున్నాడు, జ్ఞాతృత్వము కర్తృత్వము భోక్తృత్వం అనేది మూడు, అంటే తెలుసుకోవడం అనేది జ్ఞానం, కర్తృత్వం అంటే చేయడం అనేది, భోక్తృత్వం అంటే ఎంజాయ్ చేయడం అనుభవించేది. ఈ మూడు కూడా పరమాత్మ చేస్తున్నాడు నాలో నుంచి. ఎందుకు? మనం ఆ ఎనర్జీ యొక్క ఒక సోర్స్ మాత్రం, ఒక మేనిఫెస్టేషన్ మాత్రమే. మనం పర్మనెంట్ కాము, ఆ భగవంతుడే పర్మనెంట్. మన ద్వారా తను చేసుకుంటూ తెలుసుకుంటూ అనుభవిస్తుంటాడు అనే జ్ఞానం కలగాలంటే మాత్రం పరిపూర్ణమైన భక్తి రావాలి. ఆ పరిపూర్ణమైన భక్తి రావడానికి తిరిగి ఆ రెండో స్థితి ఆత్మజ్ఞానం నుంచి భక్తి వైపు మరల్చడం అనేది ఒకటి జరగాలి. తిరిగి అక్కడ ప్రాణాహుతి ద్వారానే, గురువు గారి ద్వారానే ఆ మళ్లింపు అనేది జరుగుతుంది. మనకు మనమే చేసుకుంటే కొన్ని జన్మల నుంచి కూర్చొని పడవలసి వస్తుంది. అట్లా కాకుండా ఓ జన్మలో మనం చేస్తానడం అనేది ఆయన యొక్క కృప వల్ల ఈ జరుగుతుంది, ట్విస్ట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు ఆత్మజ్ఞానం నుంచి ఎప్పుడైతే భక్తికి వచ్చామో, పరిపూర్ణమైన భక్తి ఉంది, తితీక్ష అంటూ అలవడిన రోజు తిరిగి ఇంకో స్టెప్ ఉంది. అనన్య శరణత్వం అనేది భగవంతుడి పైన మనకు ఉండాలి. మన తిరిగి కర్తృత్వ జ్ఞానం అనేది మనకు ఉంటూనే ఉంటుంది. ఎంత మనకు ఉన్నా కానీ తిరిగి ప్రాబ్లం ఉండినే ఉంది. అర్జునుడు అంతటి వాడు అస్తమానం కృష్ణ పరమాత్మతో తిరుగుతూ అతనితో సకుడుగా ఉంటూ, నిజమైన సకుడుగా కూడా ఉంటూ, ఆధ్యాత్మికంగా సకత్వం ఇంకా నాకు ఇద్దరికి ఉంది, అందరికీ ఉంది, మన అందరికీ సకత్వం భగవంతుడితో ఉంది. కానీ అతనికి బాహ్యంగా కూడా సకత్వం దొరికింది. ఆ సకుడుగా ఉండి అస్తమానం పరజ్ఞానంతో ఉంటూ, పరులతో ఉంటూ, పరువులుంటే నా ఉద్దేశంలో పరహ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అహంకారంలో పడిపోయేవాడు. దైవపాఖ్యంలో అయితేనేమి, ప్రవిలాధ్యనేమి, ఇంకా వెయ్యి కథలు మీకు ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఏ కథలు చెప్పుకున్నా తిరిగి అప్పటికప్పుడు తనే చేసేవాడనే ఒక జ్ఞానం ఉండేది, తనకే తెలుసుకునే ఒక జ్ఞానం ఒకటి ఉండేది. ఈ అజ్ఞానంలో పడిపోతూ తిరిగి తిరిగి భగవంతుని చేత లేవబెట్టిన మంచి చేత సాధిమాన్ ప్రపన్నమని మొదట్లోనే చెప్పుకున్నవాడు నా కాల్లో పడతా వెళ్ళరా అని చెప్తాడు 18వ అధ్యాయంలో. తిరిగి మొదట్లో నీ కాల్లో పడ్డానని అంటున్నాడు కదా, తిరిగి కాల్లో పడమంటాడు ఏమిటా అని చెప్పేసి మనం ప్రశ్న వేసుకుంటే ఆ 18 అధ్యాయాలకు అర్థమవుతుంది మనకు. మొదటి అధ్యాయంలోనే గీతలో నన్ను నువ్వు కాపాడు తండ్రి అంటాడు, కాల్లో పడే చెప్తాడు. కడావాడు చెప్పి మీ తన్ని మానేసి నీ చెప్పింది విను అంటాడు, నా కాల్లో పోడు అంటాడు. మొదట్లో చేసిన పని అదే కానీ తిరిగి 18 అధ్యాయాల తర్వాత తిరిగి అదే పని చేయమంటాడు ఏమంటాడు, కృష్ణుడికి ఏమైనా బుద్ధి ఉందా లేదా అర్జునుడికి బుద్ధి ఉందా అని మన ప్రశ్న. మనకు బుద్ధితో మనం అంతవరకే మనం వెళ్ళగలుగుతాం. కానీ జరిగింది ఏమిటంటే ఆధ్యాత్మిక పరివర్తన జరిగింది. మాటలతో మనం ఏదైతే చెప్తున్నామో డివోషన్ సెంటర్లో శరణాగతి తత్వానికి చేరేటప్పటికీ ఆ చేతలతో అవుతుంది. అది ఆ ఒక మూమెంట్ 3వ గ్రంథి నుంచి 4వ గ్రంథికి మూమెంట్ అది. అంటే అనన్య శరణత్వం అనేది తెలిసి వస్తుంది. అంతవరకు తను కూడా ఏదో చేస్తాడనుకుని పోని అనన్య శరణత్వం పొంది యుద్ధమంతా కూడా తను కృష్ణుని ఆజ్ఞతో చేసిన తర్వాత తిరిగి అదేనా ఉండినా తిరిగిపోయా. తిరిగి ఎంతవరకు పోయిందంటే గాంధీవన్ నిర్వీర్యమయ్యేంత వరకు పోయింది. మనం ఎందుకు చెప్తున్నానంటే ఈ పురాణము మనకు ఒక సేదుకు వచ్చేసినాం కదా అని చెప్పేసి మన అంతటితో అలసత్వం ఉండే అవకాశం లేదు. నిరంతరం ఆ పాదారవింద దానిపైన మన మనసు ఉండాలి. ఆ జ్ఞానం అనేది అలవడడం కొంచెం కష్టతరమే. సరే, గురువు గారి కృప చేత ఇక్కడి నుంచి మనల్ని ఆ ఫోర్త్ నాటవికి తీసుకెళ్తాడు శరణాగతి తత్వానికి. అందుకే ఓం మాస్టర్ అని అది ప్రేయర్ కూడా చెప్పుకున్నాడు. అట్లాగే దవార్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేసి దవార్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్, ప్లీజ్ నోట్ ఇట్, ఓన్లీ గాడ్ అండ్ పవర్, ఓన్లీ గాడ్ అండ్ పవర్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే శరణాగతి తత్వాన్ని చేస్తారో అప్పుడే వస్తుంది. అంతవరకు అది ఉట్టి ఇంగ్లీష్ మాట్లాడ. ఆ స్టేజ్కి మనం రావాలి. ఆ స్టేజ్ కానీ మనం వచ్చినామంటే మనకు సమత్వం అనేది కలుగుతుంది, సమభావన కలుగుతుంది, సమతుల్యత కలుగుతుంది. అటువంటి స్టేజ్లో మనకు రావడం అనేది మరి నిజమైన ఆత్మజ్ఞానము. ఆత్మశరీరం అనేది అక్కడ ఉంది, విశుద్ధ చక్రం అనే ఆత్మశరీరం. మనకి ఈ యాత్ర అంతా కూడా మన సిద్ధాంతం మనం చూసామంటే అనాహత చక్రం నుంచి విశుద్ధానికి తీసుకోపోవడానికి పడే పాటలు సాధారణంగా సాధనలో మనం కానీ మన యొక్క ట్రెడిషన్ ప్రకారం కానీ వెళితే వీటిని పలు జన్మల తర్వాత చేసే పని అంటారు. ఆత్మశరీర జ్ఞానానికి వచ్చే అది సాల్లే అన్నారు వాళ్ళు. కానీ దాని నుంచి పైన పోవడం అనేది ఒకటి ఉన్నది. బ్రహ్మ శరీరం అనేది ఆజ్ఞ చక్రకు సంబంధించాలి. ఇది మరీ నిరాలుగా ఉంటుంది తిరిగి. ఈ స్టేజ్కి తీసుకుపోవడానికి ఈ ఆజ్ఞ శరీరం అనే చోటు నుంచే మన పవర్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎట్లయితే బ్లడ్ హార్ట్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఫిజికల్ లెవెల్లో, ఈ ఆజ్ఞ చక్రం నుంచి మన యొక్క మానసిక పవర్ అంతా కూడా ఇక్కడి నుంచే మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది హయ్యర్ రీజన్. ఎప్పుడైతే శరీరాన్ని లెవెల్ దాటి పిండ శరీరాన్ని దాటి బ్రహ్మాండానికి ఎంత అవుతామో మానసిక శరీరానికి ఎంత అయినట్టమో, మానసిక శరీరంలో మన భావనలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకే దానికి చాలా పవర్ఫుల్ సెంటర్. ఆ సెంటర్ నుంచి ఇంకా పైకి తీసుకుపోవాలి. పైకి తీసుకుపోవడం అనేది పాతకాలంలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇక్కడి నుంచి నీకు నేరుగా సహస్రానికే పోవాలన్నారు. సహస్రానికి పోతే నీకు అశరీరం అనేది వస్తుంది. నో బాడీ అశరీరం అంటే ఆత్మశరీరం అయిపోయింది, బ్రహ్మశరీరం అయిపోయింది, అశరీరం అవుతాడు అనమాట. అశరీరి అందులోనే తర్వాత మాట్లాడలేదు ట్రెడిషన్లో. ఈ ట్రెడిషన్లో మాత్రం బాబుజీ గారు సిద్ధాంతంలో ఇక్కడి నుంచి ఆత్మశరీరం నుంచి బ్రహ్మశరీరాన్ని తీసుకుపోవడం అంటూ జరిగి అక్కడ మిమ్మల్ని ఆ స్టేజ్లో ఉంచనివ్వడం, ఉంచకుండా దాని నుంచి పై స్టేజ్కి తీసుకుపోయి తిరిగి ఇదే భక్తి ఇదే శరణాగతి. ఎట్లా వస్తుంది అక్కడ ఈ భక్తి అనేది ప్రపత్తి కింద మారుతుంది. భక్తి ప్రపత్తులతో తెలుగులో ఈరోజు రాసేసినంత మాత్రాన అవి ఈక్వల్ వర్డ్స్ కావు, ఒకదాని ఒకటి మార్చుకోలేము. మానసిక ప్రపంచంలో అది ప్రపత్తి, భౌతిక ప్రపంచంలో అది భక్తి. పిండంలో ఉన్నంత వరకు అది భక్తి, మానసిక శరీరానికి పోయినప్పుడు అది ప్రపత్తి అవుతుంది. అది దీనికంటే చాలా రిఫైన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇదే స్టేట్ ఆఫ్ మైండ్ తిరిగి అక్కడి నుంచి ఇంకో స్టేజ్ వస్తుంది. అటు మధ్య ప్రభుత్వం అనేది కలుగుతుంది. అంటే ఏమిటి, నా అంత భక్తుడు లేడని జ్ఞానం ఒకటి వస్తుంది. అదొక అహంకారం, నా అంత భక్తుడు లేడని జ్ఞానం. నేను మా గురువు గారికి చాలా సన్నిహితుడు అని నాకు భావం. అంటే ఏమిటి, దేవుణ్ణి కూడా మనం పొజెస్ చేయాలి, అతను నావాడు అని చెప్పుకునే ఒక స్థితికి వస్తాడు. అదొక మైండ్ అండి, అదొక స్టేట్ ఆఫ్ మైండ్. అదే స్టేట్ ఆఫ్ మైండ్ మీకు అర్థమైతేనే మీకు రావణాసుడు అర్థమవుతాడు, హిరణ్యకశిపు అర్థమవుతాడు. మహాజ్ఞానులు వాళ్ళు ఎందుకు ఆ ప్రాబ్లంలో వచ్చారంటే వాళ్ళకి ఆ స్టేజ్ ఆఫ్ మైండ్ కలిగింది. వాడికి ఆవిడ పడ్డాడు పాప, శుక్రాచార్యులు గారు అక్కడ హెల్ప్ చేయలేకపోయినారు. అందుకే గురువు గారు నిజమైన గురువు కొట్టుకోవాలంటాం. శుక్రాచార్యులు అక్కడ హెల్ప్ చేయలేడు. శుక్రాచార్య గారి స్థితి అది కాదు కాబట్టి శుక్రాచార్యులకి అతీతులైన ఒక ఆచార్యులు కావాలి అక్కడ. ఎవడైతే అస్తమానం నాకు ఏమీ తెలియదు అన్ని ఆయనే అనే ఒక భావంలో ఉన్నవాడు గురువు బృహస్పతి. ఈ గురువు అటువంటి గురువు కాదు. దేవలోకానికి గురువు ఆయనే ఫిట్ అవుతాడు, అసురులోకానికి గురువు శుక్రుడు అవుతాడు. ఇద్దరు మహాజ్ఞానులే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతరులకు సహాయం చేయలేడు శుక్రుడు, ఇతరులకు సహాయం చేయగలుగుతాడు బృహస్పతి. అటువంటి గురువు కావాలి మనం. ఆ ప్రభుత్వం నుంచి బయటపడాలి. పడినప్పుడు ప్రపన్న ప్రభువు అవుతాడు. ప్రపన్న ప్రభువు అనేవాడు ఎట్లా ఉంటాడంటే భగవంతుడు అనుకోడు, ఒక తారు రావాలనుకున్నప్పుడు దానికంటే ముందుగానే స్పందించేవాడు ప్రపన్నుడు. ఇంట్లో మన యొక్క కోరికలు తెలుసుకుని ఎట్లయితే మన యొక్క అనుచరులు సహచరులు సాధారణ తండ్రి కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరు ఒకరే ఉంటారు. పది మంది మీకు ఇంట్లో దొరకరు, మీరు ప్లీజ్ నోట్ ఇట్, మీరు ఎగ్జామిన్ చేసుకోండి. మన కోరిక తెలుసుకుని అప్పటికప్పుడు వాళ్ళు మనం పలకకుండానే మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారంటే ఒకరే ఉంటారు. ఆ దేవుడంతా ఒకరితోనే ఉంటుంది. ఈ పరిమితమైన జ్ఞానం ఏదైతే ఈ అనుభవం ఉందో ఇది అక్కడ అప్లై అవుతుంది. భగవంతుడు అనుకునేదానికి ఆదేశం ఏముంటుందో అనే దానిపైన ఆధారపడి ఉంటాడు. ఇటువంటి వాడు మీ గరుత్మంతుడు. ఎప్పుడు రెక్కలు విప్పుకునే ఉంటుంటాడు. రెక్కలు ముడుచుకున్న గరుత్మంతుడు మీరు ఎక్కడ చూడం. గరుత్మంతుడు ఎప్పుడు భగవద్దేశానికి రెడీ అయ్యి ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో నవేట్ ఎక్కడో తెలియదు అనేది ఆ సమయంలో రెడీ టు ఉంటాడు. నిరంతరం పడుకునే ఆదిశేషుడు కాడు. ఇద్దరు భగవతులే. ఆ యొక్క ప్రపన్న ప్రభుత్వం వాడికి ఉంది. ప్రపన్న ప్రభుత్వం ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇరువైపులా వీళ్ళు భోగిస్తున్నారు. భగవంతుడు ఎప్పుడైతే శేషుడి పైన పడుకున్నాడో శేషుడికి కూడా ఆ జ్ఞానం ఉంది, ఆ అనుభవం ఉంది, ఆ సంపద కలిగింది. అతను కూడా దాంట్లో ఎంతో కొంత లబ్ధి పొందినవాడే. కానీ గరుత్మంతుడు పొందినది ఏమి లేదు. నేనంతా వెయిట్ చేస్తుండడమే. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు కదా అని. కథలు నిజం కాకపోవచ్చు, భావాలు నిజం. ఆ తర్వాత తిరిగి మీకు ఒక 65 పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడికి ఈ మాత్రం చూసించి ఇక్కడ లోపల ఒక 4-5 అంగుళాల లోపల మీకు 65 పాయింట్స్ కవర్ కావాలి. ఇవి అన్నీ కూడా స్పిరిచువల్ పాయింట్స్. భావాలు ఎట్లా ఉంటాయనేది మీకు చెప్పగలుగుతాను. మనకు 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు మనకు ఉన్నాయి. అంటే మనకు 5 శరీరాలు ఉన్నాయి. మనకు ప్రాణం అన్నమయ కోశం అంటే భౌతిక శరీరం, ప్రాణమయం అంటే మన భావనలు, వాంఛలు, మనోమయం అంటే మన మనోప్రవృత్తి, విజ్ఞానమయం అంటే మన ఆశయాలు, ఆనందమయం అంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాలు. భోజనం చేసినప్పుడు కూడా మీకు తెలిసినటువంటి అన్నమయంతోనే భోజనం చేసినా కానీ కలవటం మీకు వచ్చింది అది ఖాద్యమైన వస్తువై మీకు ఎప్పుడైతే అది రుచి చాలా బాగుంది అనిపిస్తుందో అప్పుడు కాస్తంత లయం మీకు ఉంటుంది. అందువల్ల మీరు ఇంకా కొత్త వడ్డించుకుంటారు. ఇష్టం లేని 2 వాడిని కూడా వడ్డించుకోరు. ఆనందం అనేది అనుభవిస్తేనే జరుగుతుంది. ఆనందమయమైన శరీరం కూడా ఆ సమయంలో కూడా మీకు పనిచేస్తుంది. అంటే అన్ని శరీరాలు అన్ని అవస్థలు ఉంటాయి అనేది ఒక పాయింట్. ఒకటి తర్వాత ఒకటి కాదు, ఒకటితో ఇంకోటి లీనమై ఒకటి ఉంటుంది అనేది నా యొక్క పాయింట్. మన 5 కలిసే ఉంటాం. ఇప్పుడు 13 గ్రంథులు మొత్తం మనకు ఉన్నాయి. 13 స్టేజెస్ మనకు ఉన్నాయి, అవతారికలు ఉన్నాయి. 9 దాకా వచ్చాను నేను, 10 రావాలి, సహస్రానికి రావాలి. ఇక్కడ వచ్చేసరికి ఏమంటే ఈ 13 గ్రంథులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క కోశంలో కూడా ఆ 13 గ్రంథుల యొక్క మన యొక్క పరిపూర్ణత కావాలి. ఇవి కావాలనుకున్నప్పుడు మాత్రం కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. మనం కానీ మన ఎఫర్ట్తో మనకి చేయాలంటే ఇక్కడ గురువు గారు కొన్ని కేసులు నేను చూసింది ఏమిటంటే కొంతమందిని కొన్ని స్టేజెస్ తీసుకెళ్తారు, తర్వాత ఒక జంప్ ఇచ్చేస్తున్నాడు. కొన్ని కేసెస్లో 9th నుంచి 10th కి డైరెక్ట్గా కూడా అట సపోర్ట్ ఇచ్చారు. దాని ఒక సెంటెన్స్ మాత్రం రాశారు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఆల్వేస్ టు గో త్రూ ఆల్ ది 65 పాయింట్స్ ఒక సెంటెన్స్ రాసేసినాడు. కాబట్టి నాకు పెద్దగా దాని గురించి వ్యాఖ్యానించలేను. కానీ నా యొక్క పరిశీలనలో తెలియదు ఏమిటంటే కొద్ది కేసుల్లో J1 వరకు, కొద్ది కేసుల్లో K వరకు, ఇలాగ మనకు 26 పాయింట్స్ లెక్కెట్టుకున్నాము. 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. 26 కదా, 26 ప్లస్ 26 ప్లస్ 13 65, అది మొత్తం మనకు వచ్చే పాయింట్స్ మనం లెక్క. అది మొత్తం 5 శరీరాలు రావాలి కదా, 13 × 5. సో 5 శరీరాలు పాయింట్స్ ఉన్నాయి. కొన్నిట్లో మనకు కనబడుతున్నాయి, కొన్ని కనబడు. కానీ భావాలు మాత్రం ఇవే. కింద ఏదైతే భావాలు మాట్లాడుకున్నాం, వివేక వైరాగ్యులకి, తర్వాత భక్తికి, తర్వాత శరణాగతికి ఏదైతే మాట్లాడుకున్నామో ఇవే అవస్థలు, మానసిక అవస్థలు చాలా సూక్ష్మతరంగా అక్కడ కత్తిరి కనబడతాయి. ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి పోవడానికి చాలా టైం పడుతుందట అనిపిస్తున్నారు. కానీ నిజంగా అంత టైం పడుతుంది.
ఎందుకంటే మనకు కాబట్టి మహైతే నెల రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది. కానీ నిజంగా మనకు కానీ ఆ టీఎస్ కానీ మనం పోవాలనుకుంటే మాత్రం పాతకాలంలో వాళ్ళు ఎవరు రాయలేదు, దీని గురించి ఎవరు రాయలేదు. కానీ గురువుగా చెప్పింది ఏంటంటే కోసం మిలియన్స్ అది చేసుకోవట్లేదు చేయడానికి నా సహాయం చూసుకుని ముందు పోండి అంటాడు. ఇది అయిపోయిన తర్వాత సహస్రం అనేది అయితే ఎక్కడైతే మనము ఓం సత్సత్ అనే ఒక స్టేజ్ అక్కడికి ఎండ్కి ఎండ్ చేసాం మనం, కానీ అది ఎండ్ అది కాదు. సత్యం శివం సుందరం అనే పదం ఉపయోగించారు, అది ఆ స్టేజ్లో కాదు, అది ఇక్కడ ఈ స్టేజ్లో వస్తుంది. సత్యం శివం సుందరం ఈ స్టేజ్లో మనం పలకదు. ఈ సత్యం శివం సుందరమే అక్కడ తిరిగి మార్పు చెందుతుంది. అది బ్రిలియంట్ లైట్ని కొంతమంది ఆ భూములో రాశారు, జ్ఞానదేవుడు రాశారు. కాదనే దమ్ములు హక్కు మరి రెండు లేవు. అతను మహాసాధన పరుడు, ఆయనకు ఆయన రాశాడు. ఇక్కడ అటువంటి బ్లైండింగ్ లైట్ కాదు, కానీ అటువంటి లైట్ కనబడుతుంది. కానీ నాకు అక్కడ కనబడలేదు, నాకు ఇంకో చోట కనబడలేదు, కాబట్టి నేను అక్కడ చెప్పున్నది. ఇక్కడ మనకు ఎట్లా వస్తుందనంటే బ్లైండింగ్ లైట్ కాదు కానీ లైట్నింగ్ లైట్ లాంటిది మనకు. అది వేదపరంగా నాకు నచ్చింది కూడా, కాస్త కాస్తంత జ్ఞానం ఉన్నవాడిని కాబట్టి వేదంలో విద్యుల్ లేకేవ భాస్వర అంటాడు. అంటే విద్యుల్ లేక అంటే మనకు వచ్చే మెరుపు అట్లా ఉంటుంది అంటాడు. భాస్వర అన్నాడు, భాస్వరమైన దానికి వాటికి అర్థమై ఉంటుంది. భాస్వరం అంటే ఏమిటి, దాన్ని ఎక్స్పోజ్ చేశారంటే ఒక సెకండ్ కూడా కనబడదు, కరిగిపోతుంది లైట్ వచ్చేస్తుంది. దాన్ని మూసే పెట్టాలి. కొవ్వు అయితే మడుతుంది, లైట్ వస్తుంది, కానీ కొవ్వు కింద మిగిలి ఉంటుంది, వత్తి కాలిపోతుంది, కొవ్వు ఉంటుంది. వెలుగునిస్తుంది, తను సస్తుంది, కానీ తనది ఏమాత్రం ఎంతో కొంత మిగులుతుంది, శరీరం కింద మిగులుతుంది. భాస్వరంలో మిగలదు. భాస్వరం కానీ కాలిందంటే అది అంతే, అదేం ఉండదు. నో మాస్ ఇట్ బికమ్ గెట్స్ కన్వర్ట్ టోటలీ ఇన్ టు లైట్ అండ్ లాస్ట్ సిమిలర్ ఈజీ పోతుంది. అందుకని ఆనాటికి వచ్చేసరికి మనం ఏమవుతానంటే మనిషి పోతాడా నాయన జాగ్రత్తగా లేకపోతే అన్నాడు. ఆ పని నేనే చేసుకుంటానులే, మీరు ఏం చేయొద్దు అంటాడు. ఇక్కడ వచ్చేసరికి ఈ సంస్థలో నేను మాట్లాడగలిగింది ఏమిటంటే ఈ స్టేజ్ వరకు మనం తీసుకురావచ్చి, తర్వాత కాదుకొని కూర్చోవడం మీ భగవత్కృపకి. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని కానీ మనం చేసే పని అక్కడ కాదు. అక్కడ ఏం చేసి కదా నువ్వు జంపించావంటే వాడు మనిషి సచ్చిన వస్తాడు, ఆ పని చేయొద్దు అన్నాడు. ఎందుకంటే భాస్వర అనే పదం అక్కడ ఉంది. ఆత్మ అనేది అక్కడ మనకు కపాల మోక్షం అంటారు, అక్కడే జరిగే వెళ్ళిపోతుంది. ఇట్ లీవ్ ది బాడీ అనుకో, మనకు కావాల్సి ఇక్కడ బతకాల మనిషి. ఎందుకు జగద్ వ్యాపారం జరగాల, ఇక్కడ భగవంతుని గొప్పతనం చెప్పడానికనే మనంత ఉన్నాం. మనం గొప్పతనం అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఈ స్టేజ్ దాటి ఆయన గొప్పతనం చెప్పాలి మనం, అప్పుడు నిజమైన జన్మ సార్థకం. నాస్టిక్ బాడీ నిండా వాటర్. జన్మ సార్థకత ఎప్పుడంటే మనం ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడే. మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సార్థకత ఎందుకు అవుతుంది, వేస్ట్ ఆఫ్ టైం. అది జరగాలంటే మనం పరిపూర్ణంగా ఆయన ఎరగాలి. అంటే ఇప్పుడు ఇంతవరకు మనకు ఉన్నది మన యొక్క మనతత్వం గురించి, మన జీవము, మన యొక్క బ్రహ్మము, మన యొక్క పరబ్రహ్మం గురించి మనం మాట్లాడాం. ఈ దాటిన తర్వాత అంతా కూడా పరమాత్మదే. మైండ్ రీజన్ ఆఫ్ గాడ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. అది మన రీజన్ కాదు, మన మైండ్ రీజన్ కాదు. చాలామంది మా వైఎఫ్కేసీ అవరాజ్యంగా చదువుకునే మైండ్ రీజన్ అంటే మన మైండ్ అనుకుంటారు. మన మైండ్ కాదు, సంబంధమే లేదు. మన మైండ్కి దాటిన స్థితి ఇది భగవంతుని మైండ్. భగవంతుని మైండ్ ఎట్ట పనిచేస్తుంది అనేది అంటే మనకు అప్పుడు సృష్టి రహస్యాలన్నీ మనకు తెలియ వస్తాయి. స్ప్లెండర్స్ నాట్స్ అన్నీ బయటపడతాయి. మనకి ఏ లైట్ మనకు వస్తున్నది, ఏ భావాలు వస్తున్నాయి మనం కానీ క్షుణ్ణంగా కానీ మనం నిశితంగా కానీ పరిశీలిస్తే మనకు తెలిసి వచ్చేది ఏమిటంటే మనం ఊరికే వచ్చేయలేదు, మనకు కనెక్షన్స్ ఉన్నాయి. ఎవరా కనెక్షన్స్ అని తీసుకుంటే మన అందరికీ ఒక సప్తఋషుల పైన ఉన్నారు. ప్రపంచమంతా కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ధ్రువుడి చుట్టూ ఈ సప్త నక్షత్రాలు తిరుగుతున్నాయి. మనం ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో ఏదో ఒకరికి సంబంధించిన వాళ్ళే. వారికి సంబంధించిన వాళ్ళు సంబంధం లేకుండా ఇక్కడ కూడా ఎవడూ లేడు ప్రపంచంలో. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ అంతా వాళ్ళ వారసులే. ఏడు ఆ ఏడు ప్రతీకలు, ఏడు 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 కలర్స్ మీరు తీసుకోవచ్చు. సెవెన్ రింగ్స్ ఆఫ్ ప్లెండ్ అంటే బాబుజీ చెప్తాడు. ఆ స్టేజ్ గురించి మీరు అక్కడికి రావాలని నేను కోరుకుంటాను. అంతకంటే ఏం చెప్తాను, ఇక్కడ రావాలి. అక్కడ వచ్చినప్పుడు మనకు సెంటర్ అనే దాని గురించి ఆలోచిస్తుంటారు చాలామంది. సెంటర్ గురించి నేను ఆలోచించాను, చాలా కష్టపడ్డాను, చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. తర్వాత తెలియంది ఏమిటంటే అది ఒక విధమైన బుగ్గ. బుగ్గ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను, తెలుగు పదం. ఓ బబుల్ లైక్ థింగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్ ది హోల్ థింగ్ ఈజ్ ఎక్స్పాండింగ్. దాని గురించి మనం మాట్లాడుకోవడం భగవద్ అపచారం అవుతుంది కాబట్టి చెప్పను. నమస్తే.